ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय శ్రీమద్ భగవద్గీత యథాతథం రెండవ అధ్యాయం శ్లోకం సంఖ్య 38. సుఖ దుఃఖే సమే కృత్వా లాభాలాభౌ జయాజయౌ తతః యుద్ధాయ యుజ్యస్వ ఏవం పాపం న అవాప్స్యసి. సుఖ దుఃఖే సమే కృత్వా లాభాలాభౌ జయాజయౌ తతో యుద్ధాయ యుజ్యస్వ నైనం పాపమవాప్స్యసి నైవం పాపమవాప్స్యసి. సుఖ దుఃఖే సమే కృత్వా లాభాలాభౌ జయాజయౌ తతో యుద్ధాయ యుజ్యస్వ నైవం పాపమవాప్స్యసి. సుఖ దుఃఖే సమే కృత్వా లాభాలాభౌ జయాజయౌ తతో యుద్ధాయ యుజ్యస్వ నైవం పాపమవాప్స్యసి. సుఖ దుఃఖే సుఖ దుఃఖములను సమే సమానములుగా కృత్వా చేసి లాభాలాభౌ లాభ నష్టములను జయాజయౌ జయాపజయములను తతః తరువాత యుద్ధాయ యుద్ధము కొరకు యుజ్యస్వ నియుక్తుడవు కమ్ము ఏవం ఈ విధముగా చేసినచో పాపం పాపఫలములను న అవాప్స్యసి పొందవు. తాత్పర్యం మరియు భాష్యం కృష్ణ కృపామూర్తి ఏసి భక్తివేదాంత స్వామి శ్రీల ప్రభుపాద. తాత్పర్యం సుఖ దుఃఖములను గాని లాభాలాభములను గాని జయాపజయములను గాని లెక్కింపగా యుద్ధము కొరకే యుద్ధము చేయుము. ఆ విధముగా చేయుట వలన నీ వెన్నడును పాపమును పొందవు. భాష్యం తాను యుద్ధమును వాంఛించుచున్నందున యుద్ధము కొరకే అర్జునుడు యుద్ధము చేయవలనని శ్రీకృష్ణ భగవానుడు ఇప్పుడు నేరుగా పలుకుచున్నాడు. కృష్ణపరమైన కర్మలయందు సుఖ దుఃఖములు లాభ నష్టములు జయాపజయముల వంటి భావనలకు తావు లేదు. ప్రతిదీ శ్రీకృష్ణుని ప్రీత్యర్థమే వనరింపవలననుట దివ్య భావము. కావున అట భౌతిక కర్మల వలన బంధము కలుగదు. తన ఇంద్రియ ప్రీత్యర్థమే కర్మనునరించువాడు నిక్కముగా బద్ధుడగును. అట్టి కర్మ సాత్వికమైనను లేదా రాజసమైనను తదనుగుణమైన ఫలము ప్రాప్తించియే తీరును. కాని కృష్ణభక్తి భావనలో సంపూర్ణ శరణాగతి నొందినవాడు అట్లుగాక ఎవరికి రుణపడడు మరియు బద్ధుడు కాడు. కాని సామాన్య కార్యములందు రతుడైన వాడు రుణి అయి ఉన్నాడు. శ్రీమద్ భాగవతమునందు ఈ విషయమును గూర్చి ఇట్లు చెప్పబడినది. దేవర్షి భూతాప్త నృణాం పితృణాం నకింకరో నాయం ఋణీచ రాజన్ సర్వాత్మనా యహ శరణం శరణ్యం గతో ముకుందం పరిహృత్య కర్తం సర్వధర్మంలోనూ త్యజించి ముకుందుడైన శ్రీకృష్ణునికి సంపూర్ణ శరణాగతిని పొందినవాడు దేవతలకు గాని, ఋషులకు గాని, జనులకు గాని, బంధువులకు గాని పితృదేవతలకు గాని రుణపడి ఉండడు మరియు సేవకుడు కాబోడు. ఈ విషయమునే శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడు పరోక్షముగా ఈ శ్లోకమునందు తెలియజేశను. రాబో శ్లోకములలో ఈ విషయమున మరింత స్పష్టముగా వివరింపబడును. ఈ విషయము మరింత స్పష్టముగా వివరింపబడును. నమో విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతల శ్రీమతే భక్తి వేదాంత స్వామికి నమస్తే. సారస్వతే దేవే గౌరవాణి ప్రచారణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారణి శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త వృంద హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ. ఇక్కడ కృష్ణుడు ఒక వ్యక్తి యొక్క విద్యుక్త ధర్మం అంటే వర్ణాశ్రమ విధానాన్ని అనుసరించి ఒక వ్యక్తి ఏమి చేయాలి అనే దానిపై కృష్ణుడు అర్జునుడితో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు అర్జునుడు ఎవరు? వర్ణాశ్రమం ప్రకారం క్షత్రియుడు. మరియు వర్ణం క్షత్రియుడు, ఆశ్రమం గృహస్థుడు, వివాహమై ఉంది అర్జునుడికి. అర్జునుడు ఇక్కడ సన్యాసి కాదు, గృహస్థుడు. వర్ణం ఆశ్రమం, వర్ణాశ్రమ విధానం అంటే వర్ణం అంటే నాలుగు వర్ణాల్లో ఒక వర్ణం, ఆశ్రమంలో నాలుగు ఆశ్రమాల్లో ఒక ఆశ్రమం. ఆశ్రమం అనేది ఆధ్యాత్మిక ఉన్నతికి, వర్ణం అనేది భౌతిక శరీరానికి. మరియు ఈ శరీరం ఎటువంటి గుణంలో ఉంది? సత్వగుణం, తమోగుణం, రజోగుణం. ఈ గుణాల గురించి కూడా ఇక్కడ ప్రభుపాదుల వారు చెప్తున్నారు. అట్టి కర్మ సాత్వికమైనను లేదా రాజసమైనను తదనుగుణమైన ఫలము ప్రాప్తించియే తీరును. అంటే దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవచ్చు, ఒక వ్యక్తి రజోగుణంలో ఉన్న, తమోగుణంలో ఉన్న, సత్వగుణంలో ఉన్న, దానికి అనుగుణమైన ఫలం అనేది వస్తూ ఉంటుంది. బ్రాహ్మణుడు సత్వగుణంలో ఉంటాడు, క్షత్రియుడు రజోగుణం కొంత సత్వగుణంతో ఉంటాడు, అదే వైశ్యుడు రజోగుణం, శూద్రుడు తమోగుణం. ఇది విభజన అనమాట. అంటే ఇందులో కొంత అలానే ఒక వైశ్యుడికి ఏమాత్రం సత్వగుణం ఉండదని మనం చెప్పలేం. కాకపోతే ఇక్కడ ఏమిటి, ప్రముఖంగా వైశ్యుడిలో రజోగుణం ఉంటుంది, ప్రముఖంగా క్షత్రియుడిలో ఎక్కువగా రజోగుణం కొంత సత్వగుణం ఉంటుంది, ప్రముఖంగా బ్రాహ్మణుడిలో సత్వగుణం ఉంటుంది. కానీ వీటన్నిటిలో ఏది మంచిది? ఆధ్యాత్మిక ఉన్నతి పొందడానికి ఏది అవసరం? సత్వగుణం అవసరం. కానీ ఇక్కడ ఏంటి మనం గుర్తుంచుకోవాలంటే, సత్వగుణంలో ఉన్నంత మాత్రాన మనం పూర్తిగా ఆధ్యాత్మిక జీవితంలో పరిపూర్ణత సాధించలేం. సత్వగుణం అనేది ఒక స్థాయి అన్నమాట, అక్కడి నుండి ప్రయత్నం చేయొచ్చు ఆధ్యాత్మిక జీవనం గురించి అర్థం చేసుకోవడానికి, జ్ఞానం పొందడానికి, సాధన చేయడానికి అనుకూలమైన పరిస్థితి సత్వగుణంలో ఉండడం అనేది. కాబట్టి ఇక్కడ కృష్ణుడు అర్జునుడితో ఏం మాట్లాడుతున్నాడంటే, తన యొక్క వర్ణాశ్రమ విధానం ప్రకారం అర్జునుడు ఏమి చేయాలి అనేది చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు అని దీనికి ముందల కొన్ని 4-5 శ్లోకాల్లో కూడా, నీవు కానీ యుద్ధం చేయనట్లయితే చాలామంది యోధులు ఉన్నారు, వాళ్ళందరూ నీవు గొప్ప విలుకాడిగా అందరికి తెలుసు, కానీ ఇప్పుడు యుద్ధం నుండి నువ్వు పారిపోతే నీకు అపకీర్తి వస్తుంది. ఒక గౌరవనీయమైన వ్యక్తికి అపకీర్తి దాదాపు మృత్యుతో సమానం, మరణంతో సమానం అన్నమాట గౌరవనీయమైన వ్యక్తికి. కాబట్టి నువ్వు ఇప్పుడు యుద్ధానికి వచ్చావు, యుద్ధం చేయడానికి సన్నద్ధుడు అయి ఇక్కడికి ఈ రణరంగంలో నిలబడి ఉన్నావు. మళ్ళీ ఇప్పుడు నేను యుద్ధం చేయలేను, వీళ్ళంతా నా మిత్రులు బంధువులు, వీళ్ళు పోతే ఇంకా అంతా పోయినట్లే, అలా బాధపడుతూ ఉన్నావు, ఇంకేమి లేనట్లుగా బాధపడుతున్నావు. అందుకని మొట్టమొదటి యజ్ఞానం ఇచ్చాడు కృష్ణుడు, వీళ్ళు ఇక్కడ మరణించినంత మాత్రాన వీళ్ళు లేకుండా పోరు, వీళ్ళు ఈ కనబడే శరీరం కాదు ఆత్మలు, మళ్ళీ వేరే దేహం తీసుకుంటారని మొట్టమొదటి జ్ఞానం ఇచ్చాడు. ఇక్కడ ఈరోజు ఇప్పుడు తర్వాత ఏం చెప్తున్నాడు, ధర్మం గురించి మాట్లాడుతున్నాడు కృష్ణుడు. వర్ణాశ్రమ విధానం ప్రకారం ఒక క్షత్రియుడుగా నువ్వు యుద్ధం కోసం వచ్చావు కాబట్టి యుద్ధం కోసం యుద్ధం చేయమని చెప్తున్నాడు. ఇదే అధ్యాయంలో మనం ముందర ఇటువంటి శ్లోకాన్ని ఒకటి చూసాం, ఎవరికైనా గుర్తుందా? ఇటువంటి శ్లోకమే ఒకటి వచ్చింది, ఏమిటంటే అది, మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖద ఆగమోపాయినో నిత్యో తాం తితిక్ష్వస్వ భారత. ఏంటి మాత్రా స్పర్శాస్తు కౌంతేయ అంటే వీటిని సహిస్తూ, వీటిని శీతోష్ణ సుఖ దుఃఖ, ఇక్కడ కూడా అదే ఏంటి, సుఖ దుఃఖే సమయ కృత్వ లాభాలాభౌ జయాజయం. సుఖ దుఃఖే రెండింటిని కూడా సమానంగానే తీసుకో, వాటి గురించి కలత చెందకూడదు. వాటిని గురించి నువ్వు ఆలోచించకని చెప్తున్నాడు, అవి ఎలాగో వస్తాయి. సుఖం మన యొక్క పూర్వజన్మ అనుసారం మనకి ఎంత సుఖం అంటే ఇంద్రియ భోగం, మంచి ఆహారం కానీ మంచి రకరకాల సౌఖ్యాలన్నీ కూడాను ఎంత లభించాలో అది నిర్ణయించబడి ఉంది, దాన్ని మనం మార్చలేము. అదేవిధంగా దుఃఖం ఉంది, చూశారు, మనం చేసిన పాపాన్ని అనుసరించి ఆ దుఃఖం కూడా నిర్ణయించబడి ఉంది, దాన్ని మనం మార్చలేము. కానీ ఇప్పుడు ఈ శరీరంలో ఏదైతే శరీరంలో ఉన్నావో, ఈ యొక్క గుణాన్ని అనుసరించి దాని యొక్క ధర్మాన్ని నువ్వు నిర్వర్తించినట్లయితే ఉన్నతి పొందుతావు. ఇక్కడ నుండి వాటి నుంచి బయటపడడానికి మార్గం ఇదే. ఏమిటి ధర్మం అంటే, అందుకే వర్ణాశ్రమ విధానం అనేది చాలా నెమ్మదిగా ఈ వ్యక్తిని చాలా నెమ్మదిగా అతన్ని తిరిగి భగవంతుడి వైపు తీసుకెళ్తుంది వర్ణాశ్రమ విధానం. అది వేగవంతమైన పద్ధతి కాదు, అది వర్ణాశ్రమ విధానం అనేది వేగవంతమైనది కాదు. వర్ణాశ్రమ విధానాన్ని మాత్రమే అనుసరించినట్లయితే కొన్నిసార్లు అతను చివరికి భగవంతుడిని కానీ తెలుసుకోలేదనుకోండి, అదంతా వృధా అయిపోతుంది. ఏమిటి, అతను పాటించే నియమ నిబంధనలు వృధా అయిపోతాయి. కేవలం వర్ణాశ్రమ విధానంలో అతను ఉన్నట్లయితే, తన యొక్క ధర్మ వృత్తి ధర్మాన్ని చేసినట్లయితే, ఆధ్యాత్మికంగా ఎటువంటి జ్ఞానం పొందలేనట్లయితే అది వృధా అవుతుంది. అందువల్ల కేవలం తన వర్ణం ప్రకారం బాధ్యతనే చేయకుండా ఆశ్రమం, ఆశ్రమం అనేది ఎందుకుంది, ఆధ్యాత్మిక ఉన్నతి కోసం అతను ఎప్పుడు కూడా ప్రయత్నం చేయాలి. ఆధ్యాత్మిక జ్ఞానం అనేది తెలుసుకోవాలి. చివరికి భగవంతుడి గురించి తెలుసుకోలేదనుకోండి, తన యొక్క బాధ్యత మాత్రమే నిర్వర్తించినట్లయితే ఆ జన్మ వృధా అయిపోతుంది. కానీ ఇది మెల్లగా వెళ్తుందన్నమాట ఈ పద్ధతి వర్ణాశ్రమ విధానం. అది కలియుగంలో వర్తించేది కాదు, ముఖ్యంగా మనకి మనం చూసినట్లయితే దాన్ని మనం నేరుగా స్వీకరించలేం. కలియుగంలో ఈ వర్ణాలన్నీ కూడా పూర్తిగా అస్తవ్యస్తంగా ఉన్నాయి. మరి మనం ఏం చేయాలి? ఇక్కడ కృష్ణుడు అర్జునుడికి ఏమని చెప్తున్నాడు, తన అప్పుడు ఆ సమయంలో వర్ణాశ్రమ విధానం అనేది చలామణి అవుతుంది కాబట్టి నువ్వు క్షత్రియుడు, క్షత్రియుడిగా నువ్వు యుద్ధం చేయమని చెప్తున్నాడు, అది నీకు మంచిది అని కృష్ణుడు అర్జునుడికి చెప్తున్నాడు. కాబట్టి ఇక్కడ అర్జునుడు చేయవలసింది ఏంటి, యుద్ధం చేయడం అంతే. అది చేసినట్లయితే తను పాపాన్ని పొందడు. ఇక్కడ అందు ఏమని చెప్తున్నారు, ఆ విధముగా యుద్ధం కోసం యుద్ధం చేయమంటున్నాడు. ఆ విధముగా చేయటం వలన నీవు ఎన్నడూ పాపమును పొందవు, పాపం రాదు అంతే, అంతవరకే. తర్వాత ఏమొస్తుంది యుద్ధం చేయడం వలన, దీనికి ముందర కృష్ణుడు చెప్తున్నాడు ఏంటి, వాళ్ళకి స్వర్గలోకం ద్వారాలు తెరిచే ఉంటాయి క్షత్రియులకి ఒకవేళ యుద్ధంలో మరణించినట్లయితే. ఒకవేళ మరణించలేదనుకోండి, అర్జునుడికి చెప్తున్నాడు, ఒకవేళ మరణించకపోయినా ఇక్కడ యుద్ధంలో గెలిచావనుకో, అప్పుడు నీకేం జరుగుతుంది, ఇక్కడ ఇక్కడ విజయం ప్రాప్తిస్తుంది, ఇక్కడ సుఖాలను అనుభవిస్తావు, భోగాలను, నీకు ఎలా అయినా కూడా మంచిది జరుగుతుంది అని చెప్తున్నాడు. కానీ అంతటితో ఉంటే సరిపోతుందా మనిషికి? ఇక్కడ సుఖం అనుభవించడం లేదా స్వర్గం వెళ్ళడంతో మనిషి జీవితం పరిపూర్ణమైపోతుందా, ఎప్పుడు సంతోషంగా ఉండగలడా, శాశ్వతమైన సంతోషం పొందగలడా అంతటితోటి? పొందుతాడా? పొందలేడు. ఎందువలన, ఎందువలనంటే స్వర్గలోకం వెళ్ళినా ఎప్పుడైతే మన యొక్క పుణ్యం క్షీణిస్తుందో మళ్ళీ తిరిగి రావాల్సిందే క్షత్రియుడైనప్పటికీ కూడా. అందుకే కృష్ణుడు ఆ బ్రహ్మ భువనాల్లోక పునరావృత్తి నోర్జున. మరి ఏమనుకుంటున్నాం ఇప్పటి వరకు, ఈ వర్ణాశ్రమ విధానం అనేది చాలా నెమ్మదిగా భగవంతుడి వైపు తీసుకెళ్తుంది అంటున్నాం. అందుకనే శ్రీమద్ భాగవతం మనకేమని చెప్తుంది, త్వరగా భగవంతుడి దగ్గరికి చేరుకునే అవకాశం ఏంటి, నేరుగా భగవంతుణ్ణి. ఇంకాను ఈ లాభాలాభం, శీతోష్ణం, సుఖ దుఃఖం వీటన్నిటి నుంచి కూడా బయటపడే మార్గం ఉంది ఒకటి. ఏమిటది? ఇక్కడ ఏమని చెప్తున్నారు, సర్వధర్మములను త్యజించి ముకుందుడైన శ్రీకృష్ణుని సంపూర్ణ శరణాగతిని పొందినవాడు దేవతలకు గాని ఋషులకు గాని జనులకు గాని బంధువులకు గాని పితృదేవతలకు గాని రుణపడి ఉండడు మరియు సేవకుడు కాబోడు. అంటే ఇక్కడ దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవచ్చు, ఎవరైతే వాసుదేవ పరాయణ, వాసుదేవ పరాయణ అంటే వాసుదేవుడికి అంకితమైన వ్యక్తి అని. వాసుదేవ పరాయణ అంటే కేవలం వాసుదేవుడే, ఇంకా అతను వేరే ఇతర దేవతలు కానీ ఇంకా ఏది కూడా పితృదేవతలు లేదా గ్రామ్య దేవతలు ఇంకా ఏది ఆలోచించడం అనమాట. అతను కేవలం ఏమని చెప్తున్నారు, ఈ యొక్క కృష్ణుడి ప్రీత్యర్థమై ఎవరైతే పనిచేస్తూ ఉంటారో, తన యొక్క కర్మలన్నీ ఉంటాయో, ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి పండుకోబోయే వరకు, చివరికి ఇంకా చెప్పాలంటే ఆ నిద్ర కూడాను. మనం ఏమనుకుంటాం, నిద్ర లేచిన దగ్గర నుంచి పండుకోబోయే వరకే అనుకుంటాం, కానీ వాసుదేవ పరాయణుడు నిద్ర కూడా కృష్ణుడి కోసమే నిద్రపోతాడు ఆ వ్యక్తి. అటువంటి వాసుదేవ పరాయణుడికి అందుకే ఇక్కడ ఏమంటున్నారు, కృష్ణుని సంపూర్ణ శరణాగతిని పొందినవాడు. సంపూర్ణ శరణాగతి, సంపూర్ణ శరణాగతి అంటే కృష్ణుడు స్వయంగా చెప్తున్నాడు భగవద్గీతలో చివరిలో ఏమిటి, సర్వధర్మాన్ పరిత్యజ మామేకం శరణం రజ, నన్ను ఒక్కడనే శరణాగతి పొందాలి. అది శరణాగతి అంటే నన్ను ఒక్కడే, నా ఒక్కడే కోసమే నీ యొక్క జీవితం ఉంది, అన్ని పనులు కూడా నా కోసమే చెయ్యి అని చెప్తున్నాడు. ఎవరైతే అటువంటి వాడు ఉంటారో, అటువంటి వ్యక్తి ఈ విధంగా ఈ ఐదుగురు ఇక్కడ ఇచ్చారు. ఎవరు? దేవతలు, ఋషులు, జనులు, బంధువులు, పితృదేవతలు. వీళ్ళైదుగురికి కూడాను భూతాత్మ, ఇంకా భూతాత్మ అంటే ఇతర జీవులన్నీ కూడా, ఎవరైతే మనం ఎవరి నుంచి అయితే మనం అనేక సహాయాన్ని పొందుతుంటాం అనేక విధాలు, ఉదాహరణకి ఆవు నుంచి పాలు తీసుకుంటాం, అదేవిధంగా ఎడ్లని వాడతాం మనం, వాటన్నిటికి కూడా మనం ఎప్పుడైతే వాడుకుంటున్నామో వాటితో రుణపడి ఉంటామన్నమాట మన ఈ జీవితంలో. అదేవిధంగా పితృదేవతల వల్ల మనకి ఈ జన్మ లభించింది, తల్లిదండ్రులు ఉన్నారంటే మనకి వాళ్ళ పితృదేవతల వల్ల వాళ్ళు వచ్చారు పితృదేవతలు. ఇంకెవరు? పితృలు, పితరులు. దేవతలు, దేవతలు ఏ విధంగా దేవతలకు రుణపడి ఉన్నాం, ఉదాహరణకి ఇంద్రుడు వర్షం ఇస్తాడు, అదేవిధంగా వాయువు ఇవన్నీ కూడా మనకి, అగ్ని మనకు ఉపయోగపడుతున్నాయి ప్రతిరోజు మనం జీవించడానికి. ఆ విధంగా వాళ్ళన్నిటికీ కూడా, వాళ్ళందరికీ కూడా మనం రుణపడి ఉంటాం. ఋషులకి ఏ విధంగా రుణపడి ఉంటాం? ఋషులే లేకపోతే మనకి ఈరోజు అనేక ఉపనిషత్తులు, గ్రంథాలు, వాళ్ళ యొక్క చరిత్ర మనం చదవకపోతే ఏ విధంగా మనం జీవించాలి ఎలా తెలుస్తుంది ఆధ్యాత్మిక ఉన్నతి కోసం? ఆ విధంగా వాళ్ళకే రుణపడి ఉన్నాం. ఇంకా సామాన్యమైన జనులకు ఎవరైతే మనకి సహాయం చేస్తుంటారో, అనేక పనులు చేస్తుంటారు, కమ్మరివాడు, కుమ్మరివాడు, చాకలివాడు, మంగలివాడు, రకరకాల వాళ్ళ యొక్క వృత్తుల ద్వారా మన పనులు కూడా అవుతున్నాయి మనకు కావాల్సినవి. అనేక మంది జనులు అనేక విధాల వృత్తి వ్యాపారాల ద్వారా మనకు సహాయం చేస్తున్నారు. ఇంకా బంధువులు, బంధువుల ద్వారా మనం అనేక సంస్కారాలు, వివాహం ఇవన్నీ కూడా వాళ్ళ సహాయంతో మనం చేస్తూ ఉన్నాం. ఇంకా పితృదేవతలు, అదేవిధంగా జీవులు, వీళ్ళందరికీ మనం అనేక విధాలుగా మనం రుణపడి ఉంటున్నాం. కానీ ఒక్కడే ఈ రుణాన్ని నుంచి విముక్తుడు అయ్యే వ్యక్తి ఒకే ఒక వ్యక్తి. లేదంటే ఏం చేయాలి? ఒక వ్యక్తి విముక్తుడు అవ్వగలడు. ఎవరా వ్యక్తి? ఎవరికి శరణాగతి పొందిన వ్యక్తి? ఎవరైతే వాసుదేవ పరాయణ కృష్ణుడికి. అందుకే ఇక్కడ ఏమని చెప్తున్నారు, సర్వధర్మమును త్యజించి ముకుందుడైన శ్రీకృష్ణుని. ముకుందుడు అనే పదం ఇక్కడ ఎందుకు వాడారంటే ముక్తినిచ్చేవాడు, అంటే ముక్తినంటే ఈ యొక్క రుణం నుంచి ముక్తిని చేస్తాడనమాట. ఎటువంటి రుణం ఉండదు ఆ వ్యక్తికి, అందుకే ముకుందుడైన శ్రీకృష్ణ భగవాను అని అంటున్నాడు. చాలామంది కృష్ణ పరమాత్మ అంటాడు, అంటే కృష్ణుడు కేవలం పరమాత్మకే అంకితం, ఇంకా భగవంతుడు అని కాదనే వాళ్ళ ఉద్దేశం అన్నమాట. కానీ కృష్ణుడు స్వయంగా భగవంతుడు, అందరికీ కూడా మూలం అతనే. అంతేగాని కృష్ణుడు భగవంతుడు కానీ నేను కూడా భగవంతుడినే, నేను పరమాత్మనైపోతాను అనేది తప్పుడు జ్ఞానం. అందుకే కృష్ణుడు మొట్టమొదట దీనికంటే ముందర అనేక శ్లోకాలు చెప్తున్నాడు, నేను ఉన్నాను, నువ్వు ఉన్నావు, ఇక్కడ అందరూ ఉన్నారు, అని చెప్తున్నాడు. నేను శాశ్వతుడును, నువ్వు కూడా అదే విధంగా, కానీ నువ్వు సేవకుడివి, నేను భగవంతుడిని అని చెప్తున్నాడు. అంతేకాని మనం భగవంతుడు ఒకటే కాదు ఎప్పుడు కూడా, దాన్ని మాయావాదం అంటాం. ఇప్పుడు ముక్తిని ఇవ్వడం అంటే భగవంతుడు కూడా ఈ భౌతిక సంసారం అధీనంలోకి వస్తే, చాలామంది అంటారు భగవంతుడు కృష్ణుడు సత్వగుణంలో ఉన్నవాడు గొప్పవాడు అని, కాదు. ముక్తినిచ్చేవాడు అంటే త్రిగుణాలకు అతీతుడు. ఎవరైనా ఒక వ్యక్తి నీళ్ళలో పడి కొట్టుకుంటూ ఉంటే నీళ్ళ బయట ఉన్న వ్యక్తియే మనల్ని కాపాడగలడు, అదే నీళ్ళలో ఉన్న వ్యక్తి మనల్ని ఏ విధంగా కాపాడగలడు? కాబట్టి భగవంతుడు ఈ త్రిగుణాలకు అతీతుడు, త్రిగుణాల నుంచి కూడా బయటకు తీయగలిగేవాడు. అందుకే కృష్ణుడు భగవద్గీతలో తర్వాత అధ్యాయ తర్వాత చెప్తాడు ఏంటి, దైవీహేష గుణమయి. ఈ గుణమయి, ఈ గుణాలు ఏవైతే త్రిగుణాలు ఉన్నాయో ఇవి నా యొక్క అధీనంలో ఉన్నాయి. దైవీహేష గుణమయి మమ మాయా దురత్యయ. ఈ యొక్క మాయ ఏదైతే ఉందో ఈ త్రిగుణాలతోటి దాన్ని దాటడం కష్టం. మామేవ ఏ ప్రపద్యంతే, ఎవరైతే నాకు శరణాగతి పొందుతారో ప్రపద్యంతే మాయామేతాం తరంతితే, ఈ యొక్క మాయ నుంచి వాడిని తరింపజేస్తానని చెప్తుంది. కాబట్టి అటువంటి వాసుదేవ పరాయణుడికి, అటువంటి శరణాగతి, పూర్తి శరణాగతి పొందిన వ్యక్తి ఈ రుణాల నుంచి బయటపడతాడు. లేదంటే ఇక్కడ క్షత్రియుడు, మనం అర్జునుడు క్షత్రియుడు, తన యొక్క బాధ్యత ఏమిటి, పితృదేవతల నుంచి తాను కూడా క్షత్రియ వంశంలో పుట్టాడు కాబట్టి తను యుద్ధం చేయవలసిన బాధ్యత ఉంది. కానీ వాసుదేవుడికి అక్కడ నేరుగా కృష్ణుడు ఉన్నాడు. కృష్ణుడికి అంకితమైనప్పుడు కృష్ణుడు ఏం చెప్తే అది చేయాలి. తన ధర్మాన్ని వదిలేయమని కృష్ణుడు చెప్పినట్లయితే, నువ్వు యుద్ధం చేయొద్దు వెళ్ళిపోమని చెప్పినట్లయితే, యుద్ధం చేయకుండా అర్జునుడు వెళ్ళిపోయినట్లయితే అది కృష్ణుడికి ఆనందాన్ని ఇస్తుంది, ఇంకా దానివల్ల ముక్తుడవుతాడు అర్జునుడు. కానీ ఇక్కడ అలా చెప్పటం లేదు కృష్ణుడు, నువ్వు యుద్ధం చేయకుండా వెళ్ళిపోమండం లేదు. మరి ఈ భౌతిక బంధం నుంచి బయటపడాలంటే కృష్ణుడు ఏ చెప్తే అది చేయాలి. అందువల్ల ఇక్కడ ఏమంటున్నారు, సుఖ దుఃఖం లాభాలాభం వీటితో మనకి పని లేదు. మనకి ఎవరైతే భక్తియుక్త సేవలో కృష్ణుడికి శరణాగతి పొందాలనుకుంటారో అతను వీటి గురించి పట్టించుకోకూడదు. కానీ ఈ జ్ఞానం ఉండాలి, వాటికి సంబంధించి ఎందుకు వస్తున్నాయనే జ్ఞానం మాత్రం ఉండాలి. అంతేగాని తప్పుగా అర్థం చేసుకోకూడదు. చాలామంది తప్పుగా అర్థం చేసుకుంటారు. ఏ విధంగా అంటే, నేను కృష్ణుడి నామాన్ని చేస్తున్నాను, నేను రోజు నామం చేస్తున్నాను లేదా భక్తి చేస్తున్నాను మందిరం వెళ్తున్నాను, నాకు ఎందుకు కష్టాలు వస్తున్నాయి అంటారు. మరి అంతే కదండి చాలామంది అనుకుంటుంటారు. ఇప్పుడు ఏంటి, నేను భగవంతుడికి శరణాగతిని అవుతున్నాను, మరి ఎందుకు నాకు కష్టాలు వస్తున్నాయి అంటే కృష్ణుడు నన్ను చూసుకోవడం లేదనే కదా అర్థం. లేదంటే ఏమిటి, నేను రోజు ఆయన కోసం పూలు తీసుకెళ్తాను, రోజు పళ్ళు తీసుకెళ్తాను, ఏదో సేవ చేస్తాను, నామం చేస్తున్నాను, ప్రతి బుధవారం ఇక్కడ కార్యక్రమానికి వస్తున్నాను, నాకు ఇంకా ఎందుకు కష్టాలు వస్తున్నాయండి? సహజమే కదా ఇది మన మనసులో రావడం. అక్కడ ఏమిటంటే, అందుకే ఇక్కడ మనం తెలుసుకోవాలి, శ్రీమద్ భాగవతం ఏం చెప్తుంది, సంపూర్ణ శరణాగతి అని చెప్తుంది. సంపూర్ణ శరణాగతి అంటే ఏమిటి, పూర్తిగా కృష్ణుడే నా యొక్క జీవితం, కృష్ణ మాత కృష్ణ పిత కృష్ణ ధన ప్రాణ్. కృష్ణుడే మాత, కృష్ణుడే తండ్రి, నాకు కృష్ణుడే తల్లి తండ్రి, కృష్ణుడే నా యొక్క ధనం, కృష్ణుడే నా యొక్క ప్రాణానికి సమానం. అంటే నా ప్రాణం ఏ విధంగా, కృష్ణుడు నా ప్రాణం, ఆ విధంగా కృష్ణుడి కోసం మనం ప్రతి సెకండ్, ప్రతి క్షణం కూడా మనం చేసే పని ఎప్పుడైతే కృష్ణుడి కోసం చేస్తాడో అప్పుడు మన యొక్క బాగోగులు పూర్తిగా ఆయన చేసుకుంటున్నాడు. ఏమని చెప్తున్నాడు కృష్ణుడు, యోగక్షేమం వహామ్యహం. ఎవరైతే సతతం అనన్యశ్చింతయంతో మాం, అప్పుడు అనన్యశ్చింతయంతో మాం, అనన్య అంటే ఎప్పుడు కూడా చింతయంతో నా గురించి ఆలోచిస్తూ నా భక్తి చేస్తారో, వాళ్ళ గురించి నేను చూసుకుంటాను అంటున్నాడు. కానీ మనం ఏదో బుధవారం ఒక అరగంట వచ్చి ఇక్కడ కూర్చొని మాత్రాన మన గురించి కృష్ణుడు చూసుకోవాల్సిన అవసరం లేదు. మనం అరగంట వస్తున్నాం కాబట్టి అంతవరకే మన గురించి ఆయన ఆలోచిస్తాడు. మీరు వచ్చి అరగంట కాబట్టి అరగంటే మీ గురించి ఆలోచిస్తాడు, మిగతా సమయం ఆలోచించడు. అప్పుడు ఏం చేస్తాం, మన కర్మను అనుభవించాలి మిగతా సమయం. మీరు 24 గంటలు కృష్ణుడికి ఇచ్చాడు, మొత్తం కర్మను తీసేస్తాడు. తీసేసి ఏం చేస్తాడు, తన దగ్గరికి చేర్చుకుంటాడు. అప్పుడు ఈ త్రిగుణాలకు అతీతం అయిపోతాం, దివ్యమైన ఆనందాన్ని స్థితికి వెళ్తాం. బ్రహ్మ సమిత ఏమని చెప్తుందంటే, కర్మాని నిర్దహతి కించ భక్తి భాజం. కర్మాన్ని నిర్దహతి అంటే కర్మ అనేది దహతి, దహించలే, ఏది దహించలేదు, తీసేయలేదు ఏది కూడా. కించ కానీ భక్తి భాజం, భక్తి అనేది కర్మని ముక్కలు ముక్కలుగా చేస్తుంది. ఇక్కడ భక్తి అంటే ఏమిటి, భక్తి అంటే కృష్ణుడికి శరణాగతి పొందడం, ఇది భక్తి. అది ఈ కర్మని కట్ చేసి ఈ యొక్క సంసారంలో ఉన్న అన్ని ద్వంద్వాలని అతీతంగా చేయగలం, లేదంటే వేరే మార్గం లేదు. అందుకే ఇక్కడ అంటున్నారు ఏంటి, సత్వగుణంలో ఉన్న రజోగుణంలో ఉన్న కర్మలైన కూడా బంధిస్తాయని చెప్తున్నారు. రజోగుణంలో, సత్వగుణంలో, రజోగుణంలో అధిష్టాన దేవతలు చాలామంది ఉన్నారన్నమాట. మా రజోగుణంలో తమో గుణంలో చేసే పూజ ఉంది, ఉదాహరణకి దేవీ పూజ, ఇవన్నీ కూడా తమో గుణంలో బలులు, ఇవన్నీ తమో గుణంలో చేసే పనులు. అది భక్తి కాదు, అది అది ఇంద్రియ భోగం కోసం చేసేది. అది బలి ఎందుకు ఇస్తాం, బలిస్తే మనం తినొచ్చు కాబట్టి, అంతేగాని అక్కడేదో భక్తి ఉంది చేయడం లేదు అవన్నీ మనం. అదేవిధంగా రజోగుణంలో, రజోగుణంలో నాకు ఇది ఇస్తే నేను ఇది ఇస్తా, ఈ విధంగా మొక్కుకుంటాం అన్నమాట. ఇది వ్యాపారం టైప్ అనమాట రజోగుణం. అంటే ఇవన్నీ కూడా ఒకదానికొకటి కలిసి ఉంటాయి, తమో గుణం రజోగుణం కలిసి చేస్తూ ఉంటాం. వీటన్నిటిలో ఉన్నప్పుడు ఏం చేస్తాం, మనకి ఇంద్రియ భోగం కోసమే వాళ్ళ దేవతల్ని ఆశ్రయిస్తాం, ఇంద్ర, చంద్ర, శివ, వరుణ వీళ్ళందరినీ. ఇంకొకటి ఏమిటి, ఒకవేళ వాళ్ళని ఆశ్రయించిన మనం భౌతిక సంసారం నుంచి బయటపడాలని, వాళ్ళు తీసుకెళ్లే శక్తి లేదు వాళ్ళ దగ్గర. అది ఎవరి దగ్గర ఉంది, నారాయణుడి దగ్గర, కృష్ణుడి దగ్గర ఉంది, వాసుదేవుడి దగ్గర. అందువల్లనే మనం కృష్ణుడికి శరణాగతి పొందుతున్నాం. ఎందుకని, కృష్ణుడే మనకి ముక్తిని ఇవ్వగలడు. అలానే మనం ముక్తి కోసం పరితపిస్తామా, నిజమైన శుద్ధ భక్తుడు ముక్తిని అడగడు. ఏం కోరుతాడు నిజమైన శుద్ధ భక్తుడు, మోక్షం అంటే ముక్తే, ముక్తిని కోరడు. ఆయనలో ఐక్యం అవ్వడం అనేది అసలే కోరడు, అదే మాయావాదం. ఆయన ఐక్యం అవ్వడం అంటే మాయావాదం అన్నమాట. భగవంతుడు నేను ఒకటి ఎప్పుడూ కాదు. ఇప్పుడు ముందల ఏం చెప్పాడు, ముందల శ్లోకాల్లో నువ్వు వేరు నేను వేరు అని చెప్తున్నాడు. నువ్వెప్పుడు వేరు నేను ఎప్పుడు వేరే, నువ్వు నేను కలవడం అనేది లేదు. పూర్వం ఉన్నాం, ఈరోజు ఉన్నాం, తర్వాత కూడా ఉంటాం, ఇందులో ఏమి సందేహం లేదు. అందుకే కృష్ణుడు అర్జునుడితో చెప్పాడు, అర్జున ఇక్కడున్న రాజులందరూ పూర్వం ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు, తర్వాత కూడా ఉంటారు, వీళ్ళు నాశనం అనేది లేదు. అదేవిధంగా ఎవరైతే నన్ను ఆశ్రయిస్తారో వాళ్ళు నన్ను చేరతారంటున్నారు, కానీ నాలో ఐక్యం అవుతారని కృష్ణుడు ఎక్కడ కూడా 700 శ్లోకాల్లో భగవద్గీతలో చెప్పలేదు. నతద్ భాషతే సూర్యో నశాశాంకు యద్గత్వా నా నివర్తంతే తద్ధామం పరమం. ధామం అంటే ఒక ప్రదేశం, నేనుండే ప్రదేశం ఉంది, అక్కడికి చేరుకుంటారు. యద్గత్వా నా నివర్తంతే, ఎక్కడికి చేరుకుంటే తిరిగి రారో అది నా ధామం అని చెప్తున్నారు. ఏమిటా ధామం, గోలోక బృందావనం, వైకుంఠం. అక్కడికి వెళ్తాం, అక్కడికి వెళ్ళి ఏం చేస్తాం, ఈ త్రిగుణాలు ఉండవు అక్కడ. అక్కడ విశుద్ధమైన సత్వగుణం, విశుద్ధ సత్వం అక్కడ ఉండేది, విశుద్ధం. ఈ యొక్క రజోగుణం, తమోగుణం ఎటువంటివి అక్కడ ఉండవు, శుద్ధ సత్వం అది. శుద్ధ సత్వం అంటే ఇక్కడ ఉండే సత్వగుణానికి రజోగుణం, తమోగుణం అంటుకునే అవకాశం ఉంది, కానీ అక్కడ ఈ రజోగుణం, తమోగుణం అసలు ఉండదు. పూర్తిగా పూర్తి జ్ఞానం, పూర్తి ఆనందం ఉండేది అక్కడ వైకుంఠంలో. అక్కడికి మనం చేరుకుంటాం. ఎవరు ఎవరైతే సంపూర్ణ శరణాగతి పొందుతారో వాళ్ళు భగవంతుని చేరుకొని అక్కడ సేవలో నిమగ్నం అవుతారు. మరి అది భక్తి అంటే, అది అనన్యమైన అశుద్ధ భక్తి అది. మరి మనం చేసేదండి, మరి మిగతా వాళ్ళు మరి రోజు నామం చేస్తున్నాం, హరే కృష్ణ మంత్రం జపిస్తున్నాం, ఏదో భగవంతుడికి నైవేద్యం పెడుతున్నాం, ఏదో కొంత దానం చేస్తున్నాం, భగవంతుడి కోసం ఏదో ఖర్చు పెడుతున్నాం అనుకోండి, అదేంటి, అది ఇంకా పరిపక్వత చెందలేదు. అది కృష్ణుడి కోసం అయితే, అన్య దేవతలకైతే అది అసలు భక్తి కాదు చెప్పాలంటే. అన్య దేవతల దగ్గర చేసేది భక్తి కాదు, ఎందుకని అక్కడ మన ఇంద్రియ భోగం ఉంది. అంటే మనకి ఏదో కోరుకొని అక్కడ వాళ్ళని సేవిస్తున్నాం, ఏదో కోరికతో, కనీసం మనసు ప్రశాంతతను. నిజానికి శుద్ధ భక్తుడు నా మనసు ప్రశాంతంగా ఉండాలని, నేను ప్రశాంతంగా ఉండాలని కోరుకోడు, కృష్ణుడు ఆనందంగా ఉండాలని కోరుకుంటాడు. ఏం కోరతాడు శుద్ధ భక్తుడు, ముక్తిని కోరడు. ఏం కోరతాడు, అదే నేను ఇప్పుడు అడుగుతున్నా, ఏం కోరతాడు, కృష్ణుడి యొక్క ఆనందం కోరతాడు. ఎలాగ ఆనందం ఉంటుంది కృష్ణుడికి, కృష్ణుడు ఎప్పుడు భక్తుడు కృష్ణుడిని ఏం కావాలంటే నీ యొక్క సేవ ఎప్పుడు కావాలని కోరతాడు, ఎప్పుడు నీ సేవ కావాలని కోరతాడు. కానీ భౌతిక ప్రపంచంలో మనం ఏం కోరతాం, నాకు అందరూ సేవకులు అవ్వాలని మనం కోరతాం కదండి. మన ఒక సీఎంఓ పిఎంఓ ఊరికి మంత్రో మినిస్టరో, లేదా మన ఇంటికి మొత్తం ఇంట్లో మనం కూర్చొని ఉంటే అందరూ నాకు సేవ చేయాలనుకుంటాం. కానీ ఈ భ్రమ ఏంటంటే ఇంట్లో మనం కూర్చొని ఉంటే అందరు సేవ చేస్తారు అనుకుంటాం, కానీ ఇంట్లోంచి బయటికి వెళ్ళగానే రోజంతా మనం చాకరీ చేసి వచ్చేసి మనం అక్కడ కూర్చు, ఇదే భ్రమ అనమాట. మనం ఎంత పని చేస్తున్నామని మనం మర్చిపోయి మనం ఏదో రాజులం అని అనుకుంటూ మన భ్రమలో ఉంటాం అన్నమాట. నిజానికి మరి రోజంతా బయట చేసేది ఏంటండి, వేరే వాడికి సేవ చేస్తాం. ఇక్కడ అదే అంటున్నారు, వేరే ఎవరికి కూడా సేవకుడు అవ్వరు. ఎవరెవరు ఎవరైతే కృష్ణుడికి సేవకులు అవుతారో వాళ్ళకి ఎవరికి సేవకులు అవ్వాల్సిన పని లేదు, అవ్వరు కూడా. మరి కృష్ణుడికి నేరుగా సేవ చేయగలమా అంటే లేదు. అందువల్లనే భక్త్యామాం అభిజాతనాతి అని కృష్ణుడు చెప్తున్నాడు, భక్తుల ద్వారా భక్తి ద్వారా నన్ను చేరుకోగలవు, నన్ను అర్థం చేసుకోగలవు అని కృష్ణుడు చెప్తున్నాడు. కాబట్టి ఎవరైతే భగవంతుడికి అంకితమైన భక్తులు, శుద్ధ భక్తులు ఉన్నారో, భగవంతుడి నామం చేస్తూ భగవంతుడిని కీర్తిస్తూ ఉన్నారో, వాళ్ళని మనం ఆశ్రయించి ఏ విధంగా భక్తి చేయాలో తెలుసుకున్నట్లయితే మనం కూడా భగవంతుడి సేవని పొందగలం, శరణాగతులు అవ్వగలం. లేదంటే మనం సొంతగా ప్రయత్నం చేస్తే మనం ఏం తెలుసుకోలేం, శరణాగతి అంటేనే మనకి ఇంకా తెలియదు. అందువలన వాళ్ళని ఆశ్రయించినట్లయితే మనం తెలుసుకోగలం, అందువలన వాళ్ళ సాంగత్యాన్ని ఎప్పుడు కూడా వదలకూడదు. మరి ఈ కలియుగంలో ఏమిటే ఇది భక్తి మార్గం అది అంటే హరినామ సంకీర్తనం. ఎవరైతే ఈ నామం చేస్తూ ఉంటారో వాళ్ళకి మొదట జరిగేది ఏంటంటే క్లేశాగ్ని అంటే క్లేశాలు, ఏదైతే బాధలు దుఃఖం ఇదంతా ఎందుకు వస్తుంది, కర్మ వలన. ఆ కర్మ అనేది మొట్టమొదటి నశిస్తుంది అన్నమాట. ఎప్పుడు నశిస్తుంది, దానికి నియమ నిబంధనలతో నామం చేసినప్పుడు. అంతేగాని మనం నియమ నిబంధనలు పాటించకుండా హరే కృష్ణ అని ఎన్నిసార్లు అన్నా పెద్ద ఉపయోగం ఉండదు, చాలా తక్కువ దాని ప్రభావం. ఏంటి నియమాలు, మద్యం సేవించరాదు, మాంసం తినరాదు, మాంసం స్వీకరించరాదు, వ్యభిచరించరాదు, జూదం ఆడరాదు, ఈ నియమాలు. ఇలాగా పాటిస్తూ మనం నామం చేస్తే దానివల్ల ఉపయోగం, కానీ ఒకవైపు పాపం చేస్తూ ఇంకొకవైపు నామం చేస్తున్నావు అంటే అది ఇంకా అపరాధం అవుతుంది. నేను నామం చేస్తున్నాను కదా పాపం చేయొచ్చు అంటే అది అపరాధం కృష్ణుడికి. వాటి నుంచి బయటపడడానికి ప్రయత్నం చేయాలి. అలవాట్లు ఉండడం తప్పు కాదు, అలవాట్లు అందరికీ ఉంటాయి. ఎప్పుడైతే నామం చేయడం మొదలు పెడతామో వాటి నుంచి కూడా బయటపడడానికి ప్రయత్నం చేసినట్లయితే మనం భక్తిలో ముందరికెళ్ళగలం. ఆ నామం యొక్క ప్రభావం ఉంటుంది, దానివల్ల దివ్యమైన ఆనందం అనుభవంలోకి వస్తుంది. కానీ ఒకవైపు పాపం చేస్తూ ఇంకోవైపు నామం చేస్తే నామం యొక్క ప్రభావాన్ని మనం పొందలేమన్నమాట, పూర్తిగా పూర్తి ప్రభావాన్ని మనం పొందలేము. కాబట్టి ఎవరైతే వాసుదేవుడికి కృష్ణుడికి శరణాగతులు పొందుతారో వాళ్ళు ఇంకా అన్య దేవతలకో ఇతర జీవులకో ఇంకెవరికి కూడా రుణపడి ఉండడు. ఇక్కడ ఇంకోటి ఏంటంటే చాలామంది భయపడుతుంటారు, నేను ఇప్పటివరకు అనేకమైన దేవతల్ని లేదా ఇతరుల్ని పూజిస్తున్నాను, ఈరోజు అకస్మాత్తుగా మీరు వచ్చేసి కేవలం కృష్ణుడే కృష్ణుడే అంటున్నారండి, ఇదేంటి మరి ఇవన్నీ తప్ప మిగతావన్నీ అంటే తప్పు కాదు, కొన్ని తప్పు కూడా ఉన్నాయి. ఏంటి తప్పు, సాధారణమైన జీవుల్ని భగవంతుడిగా చేసి పూజించడం తప్పు, తప్పు కానివేంటి, ఇతర దేవతలను పూజించడం తప్పు కాదు, కానీ అది పరిపూర్ణమైన మనిషి యొక్క పరిపూర్ణతను ఇవ్వదు ఇతర దేవతలను పూజించడం అనేది, కేవలం భౌతికమైన కోరికలే తీరుతాయి, అది కూడా శాశ్వతమైన పరిష్కారం కాదు. మరి శాశ్వతమైన పరిష్కారం ఏంటి, కృష్ణుడికి శరణాగతి పొందడం శాశ్వతమైన పరిష్కారం. దీన్ని మరి విశ్వసించాలి, ఎందుకు విశ్వసించాలి, నేను చెప్తున్నానని విశ్వసించాల్సిన పని లేదు, కృష్ణుడు స్వయంగా చెప్తున్నాడు భగవద్గీతలో, భాగవతం చెప్తుంది, పురాణాలు ఇతిహాసాలు చెప్తున్నాయి. ఏమిటని, భగవంతుడికి శరణాగతి పొందు, కృష్ణుడికి శరణాగతి పొందు, అప్పుడే నువ్వు నిజమైన ఆనందాన్ని అనుభవించగలవు, నిజంగా నీ యొక్క సహజమైన స్థితిలోకి నువ్వు వెళ్ళగలవు. అప్పటి వరకు నువ్వు ఎంత ప్రయత్నం చేసినా కానీ ఈ సుఖ దుఃఖాలు ద్వంద్వంలో తిరుగుతూ ఉండడమే, ఇది శరీరానికి సంబంధించినవే ఈ సుఖ దుఃఖాలు, ఆత్మకి సంబంధించినవి కాదు. కానీ మనం ఇందులో బందీ అయి ఉండడం వల్ల వాటిని మనం అనుభవిస్తున్నాం, దేంట్లో ఈ శరీరంలో బందీ అయి ఉండడం వల్ల. కాబట్టి దారుణమైనది ఏంటంటే సాధారణమైన జీవుల్ని భగవంతుడిగా చేసి పూజించడం అనేది చాలా దారుణమైనది, అది అపరాధం, అది తప్పు కూడా, దానివల్ల నరకానికే వెళ్తాం కానీ ఎటువంటి ఉన్నతిని పొందాం. అందువల్ల శాస్త్రం తెలుసుకోవడం చాలా ముఖ్యం, ఒక వ్యక్తిని భగవంతుడిగా అంగీకరించబోయే ముందు. ఈ రోజుల్లో ఎంతోమంది భగవంతుడిగా చెల్లామణి అవుతున్నారు, ప్రతి రాష్ట్రానికి జిల్లాకి ఒక్కొక్క భగవంతుడు, ఒక్కొక్క బాబా రకరకాలుగా ఉన్నారు, లేరా? మరి మనం ఏం తెలుసుకోవాలి, భగవద్గీత ఏం చెప్తుంది, భాగవతం ఏం చెప్తుంది, కృష్ణుడు రాముణ్ణి పూజించండి, వాల్మీకి రామదాసు అన్నమాచార్య ఎంతోమంది చెప్తుంటే మనం గుడ్డి వాళ్ళం బుద్ధి లేని వాళ్ళంగా మారుతున్నాం. ఎందుకని ఇవి వినం, ఏదో ఎవరు వచ్చారు, కొత్తగా వచ్చింది కొత్త దేవుడు, కొత్త దేవుడు, అందరూ వెళ్ళిపోతారు, కొత్త స్వామీజీ. కానీ నిజానికి శాస్త్రాన్ని ఎవరైతే ఆచరిస్తారో వాళ్లే బాగుపడతారు, లేదంటే వాళ్ళు నాశనం అయిపోతారు. కృష్ణుడు స్వయంగా చెప్తున్నాడు, ఎస్ శాస్త్ర విధి ఉత్సృజ్య వర్తతే కామకారత నస సిద్ధి మవాప్నోతి న సుఖం న పరాంగతి. వాడికి ఈ జన్మలో సుఖం లేదు, పరగతి అసలేదు లేదు వాడికి. ఎవరికి? ఎవరైతే యత్ శాస్త్ర విధి ఉత్సృజ్య, శాస్త్ర విధిని వదిలేసి ప్రవర్తిస్తారో వాళ్ళు. కాబట్టి మనమందరం కూడా కృష్ణుడికి శరణాగతి పొందినట్లయితే మనిషి జన్మ అనేది పరిపూర్ణం అవుతుంది. దయచేసి అందరూ కూడాను ప్రతినిత్యం హరినామాన్ని చేయండి, హరే కృష్ణ మహామంత్రం జపించండి. ఎవరైతే మొదలు పెట్టలేదో వాళ్ళు దయచేసి మొదలు పెట్టండి, చేస్తున్న వాళ్ళు ఇంకా ఎక్కువ చేయడానికి ప్రయత్నం చేయాలి. అదేవిధంగా శ్రీల ప్రభుపాదులు, మనం ఏమనుకుంటున్నాం, శాస్త్రం మనకి తెలియదు కాబట్టి అజ్ఞానంలో ఉంటున్నాం. అందువలన శ్రీల ప్రభుపాదులు వారి భగవద్గీత యథాతథం దయచేసి భాష్యంతో సహా చదవండి. కొంతమంది కేవలం శ్లోకాలు పారాయణం చేస్తారు, దానివలన పెద్ద ఉపయోగం లేదు. ఎందువలన? దాంట్లో విషయం ఏం తెలియదు మనకి. అందువలన దాన్ని చదవాలి, భాష్యం చదవాలి, అర్థం తెలుసుకోవాలి, అది ఉత్తమమైన, అప్పుడు మనలో మార్పు అనేది వస్తుంది దాన్ని ఆచరించినట్లయితే. కాబట్టి దయచేసి అందరూ కూడా లేని వాళ్ళు ఈ పుస్తకం దయచేసి తీసుకోండి, చదవండి ప్రతినిత్యం కూడా. హరే కృష్ణ. ఏమైనా సందేహాలు ఉంటే, సూచనలు సలహాలు ఉంటే చెప్పండి. చెప్పండి.
అక్ష పురాణంలో కానీ, పూర్ణ పురాణంలో కానీ, వరాహ పురాణంలో కానీ చెప్పింది ఏంటంటే, శ్రీమన్నారాయణుడే ఆది గురువు ఉన్నారు, ఆయనే బ్రహ్మవిష్ణు మహేశ్వరుని సృష్టించారు, విష్ణు అంశ పుట్టినవాళ్ళే రాముడు సృష్టించే.
విష్ణు అంశతో పుట్టిన వాళ్ళు కాదు, స్వయంగా విష్ణు, స్వయం భగవాన్. ఇక్కడ ప్రశ్న ఏంటి? ఇక్కడ ప్రశ్న ఏమిటంటే, కృష్ణుడే మనకి తెలుసు సాధారణంగా అందరికి తెలిసింది ఏమిటంటే, ఓకే, వటపత్రశాయి అంటే సృష్టికి ముందల ఆకుపై, వటపత్రంపై ఆయన ఉన్నాడు, ఆయన విష్ణువే, ఆయన కూడా కృష్ణుడే. అది సాయిబాబా కాదు, అది సాయి కాదు, అది ఆ సాయి కాదు, అది వటపత్ర సాయి, ఇది సాయి, వటపత్ర సాయి ఉన్న ఇది క్షీరోదక సాయి విష్ణు అంటారు. నాకు అర్థమైంది మీ ప్రశ్న. ఇక్కడ ప్రశ్న ఏమిటంటే, మనకి సాధారణంగా నారాయణుండే అన్ని అవతారాలు వస్తాయి, దశావతారాల్లో ఒకటి కృష్ణుడిగా మనం తెలుసుకున్నాం. అదేవిధంగా సృష్టి స్థితి రాయలకి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఉన్నారు, అంత సృష్టికి కూడా మూలం నారాయణుడే కదా, మనకి తెలిసింది నారాయణుడే కదా అంత సృష్టికి మూలం. మరి మీరు ఇప్పుడు కృష్ణుడు అన్నిటికీ మూలం, ఆది కూడా కృష్ణుడు అని చెప్తున్నారు, ఇది ఏ విధంగా సమంజసం అనేది ఇక్కడ ప్రశ్న. అయితే దానికి ఏంటంటే, మనకి ఇది కూడా మీరు పద్మపురాణం, మత్స్య పురాణం, కూరం పురాణం అన్నారు. మీరు పద్మపురాణం చూసినట్లయితే, పద్మపురాణంలో కలియుగంలో నాలుగు సంప్రదాయాలు ఉంటాయని చెప్పారు. అందులో ఒక సంప్రదాయం ఏమిటంటే శ్రీ సంప్రదాయం. శ్రీ సంప్రదాయం 500 సంవత్సరాల కంటే ముందర దాదాపు 1000 సంవత్సరాల క్రితం నుంచి ఉన్నది. శ్రీ సంప్రదాయం 1000 సంవత్సరాలు దాదాపు ఇంకా ముందలే ఉండొచ్చు. శ్రీ సంప్రదాయమే మనకు తెలుసు, ఆ సంప్రదాయమే మనకు తెలుసు ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో అందరికీ. ఆ సంప్రదాయం ప్రకారం నారాయణుడే మూలం, వైకుంఠమే లక్ష్యం. నారాయణుండే రాముడు కృష్ణుడు వచ్చారని ఆ సంప్రదాయం ప్రకారం మనకందరూ విన్నాం, అందులో ఎటువంటి తప్పు లేదు. అయితే మరి ఇప్పుడు కృష్ణుడు ఏ విధంగా మూలం అని చెప్తున్నారు అని అంటారు. దానికి కృష్ణుడు స్వయంగా 500 సంవత్సరాల క్రితం శ్రీకృష్ణ చైతన్య మహాప్రభువులాగా స్వయంగా వచ్చి ఇంకా ఏమిచ్చారు, ఇది మనకి భాగవతంలో చూసినట్లయితే కృష్ణస్తు భగవాన్ స్వయం అని ఉంది. అది వాళ్ళు ఏ విధంగా చెప్తారంటే అవును నిజంగా కృష్ణుడు భగవంతుడు కాబట్టి స్వయంగా కృష్ణుడు భగవంతుడు, అదేవిధంగా రాముడు భగవంతుడు అని చెప్తారు. కానీ ఈ సంప్రదాయంలో మనం ఏమంటే కృష్ణుడే స్వయంగా భగవంతుడు. దానికి ఇంకొక ఉదాహరణ కూడా ఇస్తున్నాం, ఏ విధంగా బ్రహ్మ సంహిత ఈశ్వర పరమ కృష్ణ సచ్చిదానంద విగ్రహ. ఈశ్వర పరమ కృష్ణుడు ఎవరు చెప్తున్నారు, ఇది బ్రహ్మ. బ్రహ్మ ఎవరి నుంచి వచ్చారు, విష్ణుమూర్తి నాభి నుంచి వచ్చిన కమలంలో జన్మిస్తాడు. ఆయన ఏం చూశాడు, దివ్య దృష్టితోటి కృష్ణుని దర్శించాడు వైకుంఠలో. ఒక వినండి తర్వాత చెప్తారుగా, మీకు ఏమైనా ప్రశ్న ఉంటే తర్వాత మళ్ళీ అడగండి నేను చెప్పిన తర్వాత. అయితే వైకుంఠ లోకాలు అన్నింటిలో కూడా గోలోక ధామం అనేది మధ్యలో ఉంది, అది ఉన్నతమైంది. అక్కడి నుండే మిగతావన్నీ కూడా ఏదైతే సంకర్షణుడు, ఈ యొక్క క్షీరోదక శాయి, గర్భోదక శాయి, కారణోదక శాయి విష్ణు, వీళ్ళందరూ కూడా అక్కడి నుండే రావడం అనేది జరిగింది. అయితే ఏంటంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది, ఒక్కొక్క పరంపరలో ఒక్కొక్క లక్ష్యం ఉంటుంది. ఇప్పుడు అందరూ కూడా కృష్ణుడిని ప్రేమించండి గోపిక భావంలో కృష్ణుడి దగ్గరికి వెళ్ళిపోవాలంటే వెళ్ళరు, కొంతమంది భగవంతుణ్ణి ఒక గౌరవ భావంతో సేవాభావంతో చూడాలనుకుంటారు. వాళ్ళ కోసం వైకుంఠ శ్రీ సంప్రదాయం అనేది ఉంది వాళ్ళ కోసం, అటువంటి వాళ్ళ కోసం. ఎవరైతే ఈ విధంగా మాధుర్య భావం, కృష్ణుడితోటి సఖ్య భావం, వాత్సల్య భావం ఉండాలని కోరుకుంటారో వాళ్ళ కోసం ఇతర సంప్రదాయాలు ఉన్నాయి. అంతేగాని అందరూ కూడా ఈ స్త్రీ సంప్రదాయం ప్రకారమే నారాయణుడే అందరికీ అనేది లేదు. ఇక్కడ కూడా మనం ఇంకా ఏమని చెప్తున్నాం, నారాయణ కృష్ణుడికి ఎటువంటి వ్యత్యాసం లేదని చెప్తున్నాం. ఇది అచింత్య భేదాభేద తత్వం, ఇది అర్థం చేసుకోవడం అంత తేలిక కాదు. కృష్ణుడు ఉన్నతమైనప్పటికీ నారాయణుడు కూడా కృష్ణుడితో సమానం, కానీ అదే సమయంలో కృష్ణుడు నారాయణుడి కంటే కూడా ఉన్నతమైన వాడు. ఏ విధంగా ఉన్నతం అంటే లీలల ప్రకారం, అతను చూపించే లీలల ప్రకారం ఉన్నతమైన లీలలు, ఎందుకంటే ఎక్కువ నారాయణుడి కంటే ఎక్కువ లీలలు చూపిస్తున్నాడు. అంతేగాని వాళ్ళ యొక్క శక్తిలో ఏమైనా తేడా ఉందా అంటే నారాయణుడిలో, కృష్ణుడిలో, రాముడిలో ఏమి తేడా లేదు, వాళ్ళకి ఎటువంటి తేడా లేదు. ఒకవేళ మీలో ఎవరికైనా అభ్యంతరం ఉంటే కృష్ణుడినే పూజించడం, మీరు రాముడిని పూజించండి, ఇదే మంత్రం జపించండి, రాముడిని పూజించండి, అందులో ఎటువంటి తప్పు లేదు. మీరు నారాయణ్నే పూజించండి, లక్ష్మీనారాయణ మీకు ఆకర్షణ ఉంటే అదేమీ తప్పు లేదు. అవును అని రాయబడి ఉంది. తర్వాత దీని తర్వాత దీని జరిగిన తర్వాత అతను ఆధ్యాత్మిక ఉన్నది పొందినప్పుడు బ్రహ్మ చూసిన దృశ్యం గురించి ఇక్కడ మనం చెప్తున్నాం. ఈ విష్ణువు కూడా మూలం ఆ కృష్ణుడిని దర్శించడం జరిగింది, ఎవరో బ్రహ్మ. తర్వాత మత్స్యపురాణంలో మీరు జరిగింది మొట్టమొదట ఆయన జన్మించినప్పుడు. తర్వాత ఇప్పుడు ఎవరైనా ఆధ్యాత్మికంగా ఏమిటి, ఒక దశల వారీగా మనం తెలుసుకుంటాం. మొట్టమొదట విష్ణువుని చూశాడు, తర్వాత కృష్ణుడిని చూశాడు, ఓ ఇతనికి కూడా మూలం ఆయనే అని అతను తెలుసుకున్నాడు, అప్పుడు బ్రహ్మ సమేత వచ్చింది. అది ఏది ఏమైనప్పటికీ కృష్ణుడి యొక్క లీలలు దివ్యమైనవి, అమోఘమైనవి. కృష్ణుడు జీవించిన ఏదైతే నారాయణ చేసిన లీలలు, రాముడు చేసిన లీలలు, ఇవన్నీ కూడా కృష్ణుడి లీలల్లో ఉన్నాయి. ఇంకా అంతకంటే ఎక్కువ లీలలు కూడా కృష్ణుడు చేయడం అనేది జరిగింది. ఆ విధంగా ఈ యొక్క రస విచారం అంటే ఆయన చేసే లీలల ప్రకారం ఆయన ఉన్నతమైన వాడు అని చెప్తున్నాం కానీ కృష్ణుడు. అంతేగాని శక్తిలో నారాయణుడు తక్కువ లేదా రాముడు ఎక్కువ లేదా కృష్ణుడు తక్కువ అనేది ఇక్కడ ఏమీ లేదు. అందరి యొక్క శక్తి, అందరి యొక్క గుణాలు అన్నీ కూడా ఉన్నాయి, కానీ వాళ్ళు ప్రదర్శించడం లేదన్ని, అది తేడా. కృష్ణుడు ప్రదర్శిస్తున్నాడు, వాళ్ళు ప్రదర్శించడం లేదు. అది వాళ్ళ యొక్క ఉద్దేశం ఏంటి, వాళ్ళు ఆలీలలు చేయడానికి వచ్చాడు. రాముడు వచ్చేసి ఎక్కువ మంది గోపికలతో తిరగలేడు రాముడు, ఆయన వచ్చింది అందుకు కాదు. అందుకే ఆయన మర్యాద పురుషోత్తముడు, ఏ విధంగా ఒక మనిషి జీవించాలనేది తను ఆచరించి చూపించాడు. కానీ కృష్ణుడు వచ్చింది అలా కాదు, కృష్ణుడు తన యొక్క దివ్యమైన లీలలు అన్నీ కూడా, గోలోకంలో జరిగే లీలలు అన్నీ కూడా, ద్వారకలు జరిగే లీలలు, మధురలో జరిగే లీలలు చూపించడానికి వచ్చాడు కృష్ణుడు. అలానే మరి రాముడు కూడా ఈ విధంగా మరి గోపికలలాగా, గోపికలతో తిరగమంటే రాముడు తిరగడు అలాగా. రాముడికి తెలుసు తను వచ్చిన ఉద్దేశం, ఏ విధంగా ఏకపత్ని వ్రతం చేయాలి, ఏ విధంగా తల్లిదండ్రుల మాట జవదాటకుండా ఏ విధంగా ఒక మంచి కుమారుడుగా ఉండాలి, ఒక మంచి గొప్ప రాజుగా ఏ విధంగా ఉండాలి, ఇవన్నీ చూపించడానికి రాముడు వచ్చాడు. అన్నీ చేయొచ్చు కదా, ఈయన కూడా అలా ఉండొచ్చు కదా అంటే కుదరదు అలాగా, అది ఆయన ఇష్టం. అంతే. ఆ విధంగా మనం కృష్ణుడు మూలం అంటున్నాం, కానీ శక్తిలో కానీ లేదా వాళ్ళ యొక్క ఏ విధంగా మరే ఇతర విధంగా కూడా వాళ్ళలో ఎటువంటి తేడాలు లేవు. కాబట్టి ఇప్పుడు ఎవరైతే రాముడికి ఆకర్షితులయ్యారో వాళ్ళు రాముడిని పూజించండి, నారాయణుడికి ఆకర్షితులైతే నారాయణ్ణి పూజించండి. కానీ ఈ సంప్రదాయంలో ఏంటి సాధన? హరే కృష్ణ మహామంత్రం జపించడం. ఈ హరే కృష్ణ మహామంత్రం ఎవరైతే జపిస్తారో వాళ్ళకి ఎవరి పట్ల ఆకర్షణ ఉంటే వాళ్ళు అక్కడికే వెళ్తారు. మీరు రాముడి పట్ల ఆకర్షణ ఉందనుకోండి, హరే కృష్ణ జపించినా మీరు కృష్ణుడి దగ్గరికి వెళ్ళాలని లేదు, మీరు రాముడి దగ్గరికే వెళ్తారు. కొంతమందికి నరసింహస్వామి పట్ల ఆకర్షణ ఉండొచ్చు, వాళ్ళు నరసింహస్వామి దగ్గరికే వెళ్తారు. ఆయన కూడా వైకుంఠ లోకాల్లో ఉన్నాడు. నరసింహస్వామి, రాముడు, వరాహ, మత్స్య, ఇవన్నీ కూడా వైకుంఠ లోకాలు ఉన్నాయి. వీటన్నింటిలో ఉన్నతమైనది గోలోక బృందావనం ఉంది. మీరు కృష్ణుడి పట్ల ఆకర్షితులైతే మీరు గోలోక బృందావనం వెళ్తారు. అక్కడ కూడా మళ్ళీ భాగాలు ఉన్నాయి అందులో, ద్వారక, మధుర ఇవన్నీ ఉన్నాయి. మీరు ఎటువంటి కృష్ణుడితో కలవాలంటే అక్కడ అటువంటి లీలల్లో మీరు పాలు పంచుకుంటారన్నమాట. మనకేం ప్రమాదం అంటారా? వాళ్ళకి ప్రమాదం ఉంది, వాళ్ళ నరకం తథ్యం. మీరు భయపడుతున్నారు అంటే మనం నరకం వెళ్తాం, ఎక్కడికి వెళ్తాం, వైకుంఠం వెళ్ళాలని భయం. మీరు ఉన్నతమైన మార్గంలో ఉన్నారు, ఇది సమస్య లేదు. మీరు భగవంతుడిని చేరుకుంటారు లేదా అనే ఆలోచనలో ఉన్నారు భగవంతుడి దగ్గరికి వెళ్ళాలని. వాళ్ళు నరకం ఖాయం, వాళ్ళకి మీకు నరకం ఖాయం కాదు. మీరు కనీసం భగవంతుడి గురించి ఆలోచిస్తున్నారు, మీరు ఉన్నతమైన స్థితిలో ఉన్నారు, ఇదేం భయం కాదు. వాళ్ళు భయపడాలి, కానీ వాళ్ళు గుడ్డిగా ఎలాంటిదంటే వాళ్ళ జీవితం ఇప్పుడు పిల్లి ఒక జంతువు ఉందనుకోండి, పులి వస్తున్నా కానీ భయపడకుండా ఆ పులి ఏంటి పక్కన జంతువు ఏదో తింటుంది మన లేదు మనకేం ప్రాబ్లం లేదు అనుకుంటారు కదా, అలా అనమాట. లేదా ఆ జంతువు ఏం చేస్తుంది, కళ్ళు మూసుకుంటుంది పులి వెళ్ళిపోద్ది లేని, కానీ కళ్ళు మూసుకుంటే అది తినేసి వెళ్ళిపోద్ది. ఏముంది, కళ్ళు మూసుకుంటే చనిపోద్ది. అలాగనే మనం కూడా కళ్ళు మూసుకొని ఇవన్నీ మనకెందుకులే అనుకుంటే నరకంలో ఉంటాం వెళ్ళి, అంతే. వాళ్ళందరికీ నరకం ఖాయం. ఎలాంటిదంటే చిన్నపిల్లాడు కదా, మరి నిప్పులో వేళ్ళు పెడితే కాలకుండా ఉంటుందా? ఉంటుందా? ఉండదు. అదేవిధంగా మనిషి జీవితం వచ్చినప్పుడు మనం భగవంతుడి గురించి తెలుసుకోలేదనుకోండి, వీడికి నరకం ఖాయం అన్నమాట. కనీసం ప్రయత్నం చేయాలి. కృష్ణుడే అని తెలుసుకోకపోవచ్చు, కనీసం ప్రయత్నంలో ఉండి ఏదో ఒక గురువు దగ్గరకు, అసలు ఏంటి నేను ఎందుకు ఈ విధంగా కష్టపడుతున్నాను, అసలు నేను ఎవరిని ఏమిటనే ఆ మార్గంలో ఉంటే అప్పుడు వాడు ఏదైనా ఉన్నతి పొందే అవకాశం ఉంది. లేదంటే నరకానికి వెళ్తాడు, లేదా పుణ్యం చేస్తే స్వర్గానికి వెళ్తాడు, అంతే. భగవంతుని చేరుకోలేడు. కాబట్టి ఆ విధంగా మనం ఆలోచించడంలో ఏంటి మనం వైకుంఠం వెళ్తామా లేదా అని, అదేం చెడ్డదేం కాదు, మంచిదే. కాకపోతే అలా ఆలోచించే కంటే ఏదైతే సాధన ఉందో దానికి మార్గం, ఆ మార్గంలో ప్రయాణించడానికి తీవ్రమైన కృషి చేస్తే మంచిది. ఏమిటి, నియమాలు పాటించడం, ప్రతిరోజు జపం చేయడం, నామం చేయడం, గ్రంథాలు చదవడం, సాంగత్యం తీసుకోవడం, భక్తుల సాంగత్యం, అది మనకి మంచిది. పూర్ణచంద్రుడు ఆ రోజు ఎలా వచ్చాడంటారు? పౌర్ణమి రోజు పూర్ణచంద్రుడు వస్తాడు. కానీ అక్కడ పూర్ణచంద్రుడు ఎందుకు వచ్చాడు? చంద్రుడు అక్కడ, చంద్రుడు కూడా ఒక వ్యక్తి, దేవత. కాబట్టి ఆయన పూర్ణ రూపం తీసుకొని వస్తాడు కృష్ణుని జీవించడానికి. సగం జీవించాల్సిన అవసరమే ఉంది కృష్ణుడి దగ్గరికి వచ్చినప్పుడు? అందరూ వచ్చారు అక్కడ. కృష్ణుడు ఎప్పుడైతే జన్మ ఉందో అప్పుడు అందరూ వచ్చి చూడడానికి, దర్శించడానికి వచ్చారు. వాళ్ళు మరి పూర్ణ రూపాన్ని చూపిస్తారు కానీ సగం రూపాన్ని చూపించరు. కానీ భగవంతుడి విషయంలో ఎటువంటి నియమ నిబంధనలు పనిచేయవు అక్కడ. ఆయన కావాలంటే అమావాస్య చేయగలడు పౌర్ణమిని, అమావాస్యని పౌర్ణమి చేయగలడు, అది ఆయన చేతిలో ఉంది. యోగమాయ ద్వారా ఏ విధంగా అసలు రాత్రికి రాత్రి నది దాటడం ఎంత కష్టం, మరి ఏమైంది? యోగమాయమో బృందావం నుంచి యోగమాయ ఎక్కడికి వచ్చింది? కారాగారానికి వచ్చింది. కారాగారంలో ఉన్న కృష్ణుడు బృందావనం వెళ్ళిపోయాడు. అది ఆయన ఇష్టం. కాబట్టి ఏవైనా జరగడానికి సంభవం, ఏదైనా జరుగుతుంది ఆయన విషయంలో, ఆయన కోరిక అది కాబట్టి జరిగింది. అదేవిధంగా దేవతలు రావాలనుకున్నారు కాబట్టి కృష్ణుడు అంగీకరించాడు, ఓకే మీరు రావచ్చని. కాబట్టి పూర్ణ రూపంలో చంద్రుడు వచ్చాడు. మీరు కూడా సాంగత్యాన్ని తీసుకోండి, ప్రతి బుధవారం రండి, నామం చేయండి, అందరూ కూడా దయచేసి హరినామం చేయండి, రండి. అతనే మనల్ని కాపాడేది. మనకి ఇక్కడ సుఖ దుఃఖాలు అనేకమైనవి ఉన్నాయని వాటి నుంచి బయటపడి మనం శరణాగతులు అవుదాం ఏదో రోజు కంటే అది ఎప్పటికీ కూడా జరగని పనండి, అది ఎప్పటికీ జరగదు. కాబట్టి మనకి ఎటువంటి కష్టం సుఖం ఉన్నా ఇవంతా కర్మ వలన వస్తుంది. శుద్ధ భక్తులు అదే అనుకుంటారు, వాళ్ళకి ఎటువంటి కష్టం ఉన్నా నా కర్మ వలన. కానీ నేనేం చేయాలి, కృష్ణుడికి శరణాగతి పొందాలి. ఎప్పుడైతే కృష్ణుడికి శరణాగతి పొందుతారో వాళ్ళు ఆ కష్ట సుఖాలన్నీ కూడా తీసేస్తాడు. శరీరానికి సంబంధించి దివ్యమైన ఆనందమే ఉంటుంది భక్తుడికి. ఒకవేళ ఉన్న తాత్కాలికంగా అవి వాళ్ళ భక్తిని పెంచడానికి ఇస్తాడు, కానీ కావాలని వాళ్ళకి ఇబ్బందులు గురి చేయడానికో వాళ్ళని దుఃఖ పెట్టడానికి కృష్ణుడు వాళ్ళ భక్తులకి కష్టాలు ఇవ్వడం. హరే కృష్ణ. గ్రంథరాజ్ శ్రీమద్ భగవద్గీతకి జై. శ్రీల ప్రభుపాదకి జై.